ప్రేమధారా
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార.
వెలుగు బాట నడిపించు, వెలుగు బాట నడిపించు,
ప్రభునందు ప్రియులైన ప్రేమధార శ్రోతలకు, సృష్టికారకుడు, సర్వశక్తుడు, మన విమోచకుడు, సజీవుడైన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామంలో శుభవందనాలు. ఇక ఈ కార్యక్రమాలు, మన పనులు, ప్రార్థనా సమయానంతరం భోజనం చేసి పడకలకు వెళ్లబోతున్నాం. ఇలా ప్రతిదినాన్ని ముగించుకునే ముందు దరిదాపు ఓ గంట సేపు ఆయన శక్తిగల మాటలు వింటూ ఆయన సన్నిధిని అనుభవించగలగటం, ఇది నిజంగా మనకు కలిగిన గొప్ప భాగ్యం. ఇటువంటి భాగ్యాన్ని ఎంతమంది కలిగి ఉంటున్నారో, ఎంతమంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారో, మరి మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దయగల వారిపై దయ చూపించబడుతుంది అనే సంగతి నిన్ననే విన్నారు కదా. కాబట్టి తోటి మనిషికి మేలు చేసిన మీకు తప్పక తిరిగి దేవుడు అనేక విషయాల్లో మేలు చేస్తాడు. ఏదేమైనా, ఈ దినాల్లో మనకు బహు అందుబాటులో ఉంటున్న దేవుని వాక్యాన్ని తప్పకుండా మనం వింటూ ఉండాలి, ఇతరులకు వినిపిస్తూ ఉండాలి, మరి ముఖ్యంగా ఆ ప్రకారం కైకుంటూ ఉండాలి. సరే, మంచిది. ఈ దినాల్లో మనం అంతరిక్షం గురించిన ఎన్నో విషయాలు ప్రచురం చేయగా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కాని ఈరోజు ఆ అంతరిక్షమే ప్రచురం చేస్తున్న దేవుని చేతి పని గురించి వినబోతున్నాం. మంచిది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. ఉన్నట్లుండి మధ్యలో ప్రశ్న ఏంటని అనుకోకండి, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, ప్రతి ఒక్కరూ తప్పగా తెలుసుకుని తీరవలసిన ప్రశ్న కాబట్టి అడుగుతున్నాను. పాపాలన్నిటిలో గొప్ప పాపం ఏమిటి? పాపాలన్నిటిలో గొప్ప పాపం ఏమిటి? జవాబు చెప్పగలరా? ఆయా రకాలుగా మీకు తోచిన జవాబులు మీరు ఇస్తూ ఉండొచ్చు. సరే, సరైన జవాబు ఈరోజు వర్తమానంలో ఉంది, జాగ్రత్తగా విని తర్వాత మాకు రాయవచ్చు. అన్నట్లు ఈరోజు వర్తమానం అనంతరం గతంలో మీరు యోబు గ్రంథంలో రాసుకున్న ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పబడతాయి. కాబట్టి ముందుగానే సిద్ధపడవచ్చు కూర్చోండి. మరో విషయం, ఈ రేడియో ముందు కూర్చున్న లేక దూరంగా ఉండి వింటున్న మీరు బాగా ఉన్నవాళ్లా, బాగా చదువుకున్నవారా, పెద్ద పెద్ద మేడలు మిద్దెలు ఉన్నాయా, వస్తు వాహనాలు, పంట పొలాలు, ఆస్తిపాస్తులు బాగున్నాయా? మంచిదే. కాని వాటన్నిటిని బట్టిగాని మీరు అతిశయిస్తూ ఉంటే మీరు గొప్ప ప్రమాదంలో ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు మేమేం చేయాలి అని అడుగుతారేమో, అదే ఈరోజు పాఠంలో చెప్పబడుతుంది. జాగ్రత్తగా ఆలకించి ఆ ప్రకారం చేయాలి. మరి ఇక ఈ రేడియో ముందు ఎంతో ప్రార్థనాపూర్వకంగా కూర్చుని దేవుని మాటలు వింటున్నా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని దీవిస్తున్నా, మన ఆత్మలకు ఎంతో దీవెనకరమైన ఈ కీర్తనల గ్రంథ ధ్యానాన్ని ఈ గ్రంథ శీర్షిక గీతం అనంతరం ప్రారంభించుకుందాం.
భక్తి భావ ప్రబోధం, కీర్తనల గ్రంథం రాగభరితం ముక్తి నొసగు భావచరితం
కీర్తనల గంధం భక్తి భావ ప్రబోధం
కీర్తనల గంధం.
ప్రియ శ్రోతలు, మీరంతా ఇంటిల్లిపాది క్షేమంగా ఉన్నారా? ఆధ్యాత్మికంగా భౌతికంగా వర్ధిల్లుతూ ఉన్నారా? ప్రభువునందు దినదినము నూతన అనుభవాలు పొందుతున్నారా? వాటిని ఇతరులతో పంచుకుంటూ మీ వాక్య జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారా? రండి, పాఠానికి వేళైంది. రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియతండ్రి, దేవ, పరిశుద్ధుడా, ప్రేమమయ, జ్యోతిర్మయుడా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. కడవరి దినాలలో నీవు మాకు ఎక్కువ ఆశీర్వాదాలిస్తున్నావు, ఎక్కువ అద్భుతాలు చేస్తున్నావు. ప్రభు, మా భారాలను చింతలను గాయపడిన నీ పాదాల చెంతకు తెస్తున్నాము. నీయందే మా ఆత్మలకు శాంతి, మా శరీరాలకు విశ్రాంతి. నిన్నే ధరించుకున్న నీ బిడ్డలు ఈ సమయమందు ఏకీభవించి నీ కృపాసనమును సమీపించి నిన్ను స్తుతించి మహిమపరుస్తున్నారు. నీ సన్నిధి గలవారికి ఒంటరితనమంటూ లేదు. నీ గాలివాలున మేము పరలోకం వైపునకు పయనిస్తున్నాము. ప్రభు, నీ ప్రతి బిడ్డను నీ చేత్తో పట్టుకుని నడిపించు. నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి ఆత్మతో మనస్సాక్షితో మాట్లాడు. మా దేశాన్ని, దేశ ప్రజలను ఆశీర్వదించు. ఆత్మలను, శరీరాలను నీ స్పర్శ ద్వారా, వాక్యము ద్వారా స్వస్థపరచుమని యేసునామమున వేడుకుంటున్నాము పరమతండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం కీర్తనల గ్రంథంలో నుండి 19-20 కీర్తనలు ధ్యానించబోతున్నాము. ప్రధాన గాయకునికి రాయబడిన దావీదు కీర్తన 19 కీర్తన. సృష్టియందలి దేవుని మహిమ, ధర్మశాస్త్రమందలి ప్రభావమును ఈ కీర్తన అద్భుతంగా, శ్రావ్యంగా వర్ణిస్తుంది. సృష్టిలో దేవుని సాధారణ ప్రత్యక్షం ఉంది. దేవుని వాక్యంలో దేవుని ప్రత్యక్షమున్నది. క్రీస్తునందు దేవుని సంపూర్ణ ప్రత్యక్షం ఉంది. ఇది సృష్టి పరిశీలన కీర్తన అనవచ్చు, ప్రకృతి పరిశీలన మంచి వ్యాసంగం. దేవుని ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి. అయితే అన్నిటినీ మించి క్రీస్తునందు పూర్తి ప్రత్యక్షమున్నది. క్రీస్తునందే విమోచన, రక్షణ, దేవుని కృప మనకు లభిస్తాయి. ఈ కీర్తనలో మొదటి 6 వచనాలలో దేవుడు అనడానికి ఏల్ అనే మాట వాడబడింది. ఏల్ అనగా శక్తిమంతుడు. సృష్టిలో ఆయనే శక్తిమంతుడు. ఆదియందు దేవుడు అంటూ బైబిల్ గ్రంథం ఆరంభమవుతుంది. ఎలోహిం, ఏల్ అనే పదానికి ఎలోహిం బహువచన రూపం. ఎలోహిం భూమ్యాకాశములను సృజించాడు. సృష్టికర్త అయిన దేవుడు ఎలోహిం అనబడినవాడు. ఇక 7 వచనం నుండి దేవుడు అనడానికి యహోవా అనే పదం వాడబడింది. ఈ కీర్తనలో చివరి భాగంలో యహోవా, చూరి, గోయలి అనే పదాలు కూడా వాడబడినవి. యహోవా నా దుర్గము, నా విమోచకుడు. ఈ నామధేయాలన్నీ దేవునికి చెందినవే. ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సృష్టికర్త. ఈ కీర్తనకు ఉదయకాల గీతం అనే శీర్షిక ఉంది. 8 కీర్తన కూడా సృష్టిని గురించిన వర్ణనతో నిండి ఉంది. అయితే 8 కీర్తనలో చంద్రుడు, నక్షత్రాలు మాత్రమే కనపడినవి. అది రాత్రి కీర్తన, ఇదేమో పగటి కీర్తన. ఇందులో సూర్యుడు కనిపిస్తున్నాడు. మొదటి 6 వచనాలు జాగ్రత్తగా వినండి. ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతాల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్లుతున్నాయి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాడు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరే పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్తనుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్తనుల్లసిస్తున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. అపుస్తలుడైన పౌలు రోమాపత్రిక 1:20 ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నది. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ సృష్టి ఆరంభము నుండి కూడా తన సృష్టికర్తను గురించి సాక్ష్యం పలుకుతూనే ఉంది. ఈ సృష్టి కార్యంలో దేవుని త్రిత్వం సమాన పాత్ర వహించారు. అందుకే ఎలోహిం అనే మాట బహువచన రూపంలో ఉన్నది. త్రిత్వం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. యేసు లేకుండా కలిగి ఉన్నదేదీ కలుగలేదు. పరిశుద్ధాత్మ ఈ సృష్టికి అందమును, ఆకర్షణను సంతరించాడు. ఆదికాండం 1:2 దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ సృజనాత్మ. యోహాను సువార్త 1:3 దేవుని వాక్యాత్మ. దేవుని వాక్యమే యేసుక్రీస్తు, ఆయనే సృష్టికి కారకుడు. కొలసీ పత్రిక 1:16 ఆకాశమందున్నవి గాని, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందే సృజించబడింది. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజించబడింది. ఎఫెసి పత్రికలో వివరించబడినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మన విమోచన కర్తృత్వం వహిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు, కుమారుడు దానికి మూల్యం చెల్లించాడు, పరిశుద్ధాత్మ నిర్వహించి కాపాడుతున్నాడు. అలాగే సృష్టి కార్యము కూడా దేవుడు సంకల్పించాడు, కుమారుడు అమలుపరిచాడు, పరిశుద్ధాత్మ సృజనాత్మకంగా సృష్టిపై అల్లాడుతున్నాడు. సూర్యుడు పెండ్లి కుమారుని వలె బయలు వెడలుతున్నాడు. అంతఃపురము నుండి సూర్యుడు బయలుదేరుతున్నాడు. యేసుక్రీస్తు అసలైన పెండ్లి కుమారుడు. ఆయనే నీతి సూర్యుడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. రాకముందే తన సంఘ వధువును ఎత్తుక వెళ్తాడు. ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్క. సూర్యోదయానికి ముందు వేగుచుక్క కనిపిస్తుంది. ఇప్పుడు 7-11 వరకు వినండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు వెలిగిస్తుంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి. అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందుతాడు. వాటిని గైకొనడం వల్ల గొప్ప లాభం కలుగుతుంది. ఇవి దేవుని ఆజ్ఞలు. ఇది దేవుని ధర్మశాస్త్రం. ఇవి న్యాయవిధులు, శాసనాలు, ఉపదేశాలు. ధర్మశాస్త్రం మనలను రక్షించజాలదు. ధర్మశాస్త్రం సమగ్రమైనది. పరిపూర్ణ నైతిక ప్రమాణాలు అందులో నిర్దేశించబడినవి. వాటిని ఏ మానవుడు పాటించలేడు. అసాధ్యం. ధర్మశాస్త్రంలో లోపమేమీ లేదు. రోమాపత్రిక 7:12-14 వరకు పౌలు ధర్మశాస్త్రాన్ని గురించి అన్నాడు. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. నీతిగలది, ఉత్తమమైనది. ఉత్తమమైనది నాకు మరణకరమైందా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేస్తూ, పాపము పాపమైనట్లు అగపడే నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమయ్యే నిమిత్తము, అది నాకు మరణకరమైంది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. శ్రోతలు గ్రహించండి, లోపం ధర్మశాస్త్రానిది కాదు, మనది. ధర్మశాస్త్రం మనం పాపులమని రుజువు చేస్తుంది. ధర్మశాస్త్రమిచ్చే సాక్ష్యం వాస్తవం, అది మారని సత్యం. పాపాన్ని శిక్షించాల్సిందే. దేవుడు పాపాన్ని శిక్షించకుండా వదలడు, తీర్పు వచ్చి తీరుతుంది. దేవుని ఆజ్ఞ మీరరానిది, దేవుని కట్టడలు న్యాయసమ్మతమైనవి. దేవుని నియమాలు సార్వత్రికమైనవి, దేవుని నియమాలు ప్రతి మనిషికీ వర్తిస్తాయి, ఎవరికీ మినహాయింపు లేదు. దేవుని శాసనాలు పవిత్రములై నిర్మలమై నిర్దుష్టమై ఉన్నాయి, మానవుని నైతిక శీలాన్ని నిర్దేశించి చూపుతాయి. దేవుని పట్ల భయం పవిత్రం, గౌరవ భక్తి ప్రపత్తులే దైవభయం. దైవభయం మన ప్రవర్తనను శీలమును శుద్ధి చేస్తుంది, తండ్రి క్రమశిక్ష మనకు రక్ష. దేవుని తీర్పులు న్యాయసమ్మతమైనవి, సత్యమైనవి. సత్యమా, అదేమిటి అని పిలాతు యేసు ప్రభువును అడిగాడు. యోహాను సువార్త 18:38 సత్యమే యేసు ప్రభువు, ఆయనను ఎదురుగా పెట్టుకుని సత్యమేమిటో అంటాడేమిటి పిలాతు? దేవుని ఆజ్ఞలు నైతికంగా ఉన్నతమైనవి, నీతిమత్వానికి దైవాజ్ఞలు మూలం. దేవుని వాక్యమంతా మనము గైకొనాలి, అంతా నేర్చుకోవాలి. దశాజ్ఞలు గొప్పవి, వచ్చిన సమస్య మనిషితోనే ఉంది. ఈ ధర్మశాస్త్ర విధులను అతడు గైకొనలేడు, పాటించలేడు, అసాధ్యం. పాపి ధర్మశాస్త్రాన్ని జీవించలేడు. అందుకే దేవుని కృప మానవునికి అత్యవసరమైంది. ఈ కృప క్రీస్తునందే లభ్యం. 12-14 వరకు, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపు, అవి నన్ను ఏలనీయవద్దు. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనవుతాను. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచక, నా నోటిమాటలు నా హృదయధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రియశ్రోతలు, కృప క్రీస్తునందే లభిస్తుంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా వస్తే కృపా సత్యము క్రీస్తు ద్వారా క్రీస్తునందే లభించాయి. ఎవరి తప్పులు వారికి తెలియవు. రహస్య పాపాల నుండి దేవుడే రక్షించాలి. దురభిమాన పాపాల నుండి యేసే విడుదల చేయగలడు. పాపాలన్నిటిలోకి గొప్ప పాపం యేసును తిరస్కరించటమే. అలనాడు దావీదుకు గాని, నేడు నీకు నాకు గాని యేసే విమోచకుడు. ప్రియశ్రోతలు విన్నారా? మన నోటి మాటలు మన హృదయధ్యానం దేవుని దృష్టికి అంగీకారములవునుగాక. ఈ ప్రార్థన మా శ్రోతల హృదయాలలో నిరంతరము మారుమోగుతూ ఉండవలసిందే. నోటి మాటలు, హృదయధ్యానం, ఈ రెండూ మన సౌశీల్యానికి ఆధారం. ఇప్పుడు 20 కీర్తన విందాము. మెస్సీయా విజయం కోసం ఇశ్రాయేలు చేసే ప్రార్థన ఈ కీర్తనలో ఉంది. మెస్సీయాను గురించిన ప్రవచనం, ఆయన విమోచనాత్మక ప్రణాళిక ఈ కీర్తనలో చెప్పబడి ఉన్నాయి. లేవీయులు ఈ కీర్తన సంగీతయుక్తంగా పాడేవారు. సమాజం వారితో కలిసి గాన ప్రతిగానాలు చేసేవారు. మెస్సీయా కొరకై ఇశ్రాయేలు చేసే ప్రార్థనే ఈ కీర్తన. ఇశ్రాయేలు శేషిత జనాంగాన్ని దృష్టిలో ఉంచుకుని దావీదు ఈ కీర్తన రచించాడు. ఈ కీర్తనలో దేవుని కృప ప్రతివచనంలో పర్యాప్తమై ఉంది. మొదటి వచనం నుండి, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఇది దావీదు కీర్తన. మన దేవుడు యాకోబుకు దేవుడు, కృపకు యాకోబు జీవితం ప్రతీక. యాకోబు దేవుడు అనిపించుకోటానికి ఆయన సిగ్గుపడలేదు, అది దేవుని కృప. దేవుడు తన కృపచేతనే యాకోబును, నిన్ను, నన్ను రక్షించాడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. సియోను అంటే ఇశ్రాయేలు కేంద్రమైన యెరూషలేమే. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనునుగాక. ఈ వచనం క్రీస్తు బలిని సూచించే ప్రవచనం. యేసు తనను తానే బలిగా అర్పించుకున్న విధానం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో వివరించబడింది. నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేస్తున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుతున్నాము. నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచునుగాక. యహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలుసు. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపుతాడు, తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిస్తాడు. యేసుక్రీస్తు ప్రార్థన దేవుడు వినకపోవటమంటూ ఉండదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 41-42 వచనాల్లో ప్రభు అన్నాడు, యేసు కన్నులు పైకెత్తి, తండ్రీ, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నేనెరుగుదును. అవును, దేవుడు తన కుమారుని ప్రార్థన ఎల్లప్పుడూ వింటాడు, సత్వరంగా జవాబిస్తాడు. 7-9వ వచనం వరకు, కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడతాము. వారు కుంగి నేలమీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుస్తున్నాము. యహోవా రక్షించు, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ఈ రాజు ఇశ్రాయేలు రాజు, మెస్సీయా. ఈయనే మన రక్షకుడు, ప్రభు. ఈ రోజున మనం యేసు నామమున ప్రార్థిస్తాము, యహోవా రక్షించు. ఈ నినాదమే హీబ్రూ భాషలో హోసన్నా. ఈ కీర్తన హోసన్నా కీర్తన. ఇది మన ఆత్మలకు ఎంతో దీవెన. ముగింపులో ఈ కీర్తనలోని 3 ముఖ్యమైన రోజులను మా శ్రోతల దృష్టికి తేగోరుతాము. 1-3వ వచనం వరకు, ఆపద్దినం, యుద్ధానికి వెళ్తున్నాడు, యహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. కష్టదినం, యహోవా సహాయం మనకు కావాలి. 2, విజయం కలిగిన దినం. 4వ వచనం, కోరిక సిద్ధించింది, ఆలోచన సఫలమైంది. 3, విశ్వాసదినం, దావీదు గొప్ప పేరు సంపాదించుకున్నాడు, కాని దేవుని నామం అన్ని నామముల కంటే ఉన్నతమైనది, ఘనమైనది. దేవుని నామం ఎంతైనా నమ్మదగింది. ఆయన నామమందు విశ్వసిస్తే విపద్దినాలు విజయదినములై ప్రకాశిస్తాయి. లోకాన్ని జయించే విజయం మన విశ్వాసమే. మరచిపోకండి, విపద్దినం, విజయదినం, విశ్వాసదినం. యేసునామం విశ్వసనీయమైనది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవని వలననూ రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందాలి. గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో, అదే యేసునామం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమెన్.
ఇప్పుడు గతంలో మీరు రాసుకున్న యోబు గ్రంథ ధ్యానంలోని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తున్నాను. దయవుంచి ఒకసారి మీ జవాబులతో సరిచూసుకోండి. మొదటి ప్రశ్న జవాబు, యోబు ఏ దేశానికి చెందినవాడు? జవాబు, ఊజు దేశము. రెండో ప్రశ్న జవాబు, యోబు వంటివాడు భూమి మీద ఎవడూ లేడు, ఈ మాటలు ఎవరెవరితో అన్నారు? జవాబు, యెహోవా అపవాదితో. మూడవ ప్రశ్న, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, ఈ మాటలు అన్నదెవరు, ఎందుకు? జవాబు, ఈ మాటలన్నది యోబు, ఎందుకంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు కాబట్టి. నాలుగు ప్రశ్న, యోబుకు ప్రబోధాలు చేసిన వక్తలెవరు? ఎందరు? వారందరిలో వయసులో చిన్నవాడెవరు? జవాబు, వక్తలు 4, వారు ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ఎలీహు. వారందరిలో చిన్నవాడు ఎలీహు. ఐదో ప్రశ్న, సైతానుకున్న మరి 2 పేర్లేమిటి? జవాబు, అపవాది, అబద్ధికుడు. ఆరో ప్రశ్న, యోబుకు ఏ విషయంలో పశ్చాత్తాపం అవసరమైంది? జవాబు, స్వనీతి. ఏడో ప్రశ్న, దేవుడు ఎలాంటి వాతావరణంలో యోబుతో మాట్లాడాడు? జవాబు, సుడిగాలి వంటి వాతావరణంలో. సుడిగాలి వంటి. ఎనిమిదో ప్రశ్న, యోబు దేవునితో ముఖాముఖిగా మాట్లాడలేకపోయాడు, ఎందుకని? జవాబు, పశ్చాత్తాపం చేత. తొమ్మిదో ప్రశ్న, శ్రమల తర్వాత యోబు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? జవాబు, 140 సంవత్సరాలు. పదో ప్రశ్న, యోబు ముగ్గురు కుమార్తెల పేర్లేమిటి? జవాబు, యమీమా, కెజీయా, కెరంహప్పుకు. యమీమా, కెజీయా, కెరంహప్పుకు. ఇవి ఈ ప్రశ్నలకు సరైన జవాబులు. ఈ ప్రశ్నలన్నిటికీ సరైన జవాబులు సకాలంలో రాసి పంపిన వారికి తగిన ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వీలైనంత త్వరలోనే పంపించగలం. ఈ ప్రశ్నావళి కార్యక్రమంలో ఎంతో ఆసక్తిగా పాల్గొని జవాబులు రాసి పంపిన మిమ్మలను దేవుడు దీవించి మరింత వాక్య జ్ఞానంతో నింపునుగాక.
ప్రేమధార బైబిల్ అధ్యయన కార్యక్రమంలో మీరింతవరకు కీర్తనల గ్రంథ వర్తమానములు వింటూ ఉన్నారు. ఈ వర్తమానములు మీ అనుదిన ఆత్మీయ జీవితాన్ని మరింత శక్తితో, ధైర్యంతో, సహనంతో కొనసాగించడానికి సహాయపడగలవని భావిస్తున్నాం. ప్రస్తుతం మీరు వింటున్న కీర్తనల గ్రంథ వర్తమానములపై హల్లెలూయా అనే పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాం. హల్లెలూయా అనే ఈ పుస్తకాన్ని పొందగోరేవారు ఈరోజే మాకు వ్రాసి లేదా ఫోన్ చేసి మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మరియు మీ ప్రార్థన అవసరతలు, సలహాలు, సందేహాలు వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార ట్రాన్స్వర్ రేడియో ఇండియా, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా సెల్ ఫోన్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com. కీర్తనల గ్రంథం, భక్తి భావ ప్రబోధం.
కీర్తనల గ్రంథం, భక్తి భావ ప్రబోధం.
కీర్తనల గ్రంథం, భక్తి భావ ప్రబోధం.
కీర్తనల గ్రంథం.